the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
నమస్తే అండి, ఇది మై అండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను ఆర్జే సుభద్ర బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. గురువుల పెద్దల ఆశీస్సులతో కొన్ని మంచి విషయాలు మీతో పంచుకుందామని నా ప్రయత్నం. పాంచజన్యంలోకి ప్రవేశిద్దాం. భక్త ప్రహ్లాద చంద్రిక చెప్పుకుంటున్నాం కదా. ఇందటి వారం నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించడం ఘట్టం చెప్పుకున్నాం. నారసింహ స్వరూపం, స్వభావం, ప్రభావం మూడింటిని కూడా తెలుసుకున్నాం. నారసింహ స్వరూపం వాత్సల్య అవతారం, అద్భుత అవతారం, సంధ్య అవతారం అనే అంశాన్ని కూడా వివరంగా చెప్పుకున్నాం. భక్త ప్రహ్లాద చంద్రిక కొనసాగిస్తాను. హిరణ్యకశిపుని వధించిన తర్వాత స్వామి హిరణ్యకశిపుని శరీరాన్ని కిందకి తోసివేసి లేచి నిలబడ్డాట. ఎప్పుడైతే స్వామి అలా నిలబడ్డాడో హిరణ్యకశిపుని యొక్క ప్రధానమైన పరివారంలో ఉన్న అసురవీరులు స్వామి మీదకి దాడికి వెళ్ళారు. స్వామి కేవలం హిరణ్యకశిపు సంహారమే కాదు, దుష్ట అసుర సంహారం కూడా చేశారు. కనుక నృసింహావతారం దైత్య మర్దనావతారం. ఎవరైతే హిరణ్యకశిపునికి వత్తాసు పలుకుతున్నారో ఆ దైత్య వీరులందరినీ సంహరించాడు. ఎర్రన్నగారు నృసింహ పురాణంలో ఒక్కొక్క దైత్యునికి ఒక్కొక్క నృసింహుడు కనబడ్డారని వర్ణించారు. అద్భుతమైన విషయం కదా ఇది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచిపోలిక అని భీష్ముడు వాళ్ళు వర్ణించినట్టుగా పరమాత్మ అందరికీ అన్ని రూపాలతో దర్శనమిచ్చేట. స్వామి కదులుతూ వెళ్తున్నాడు. ఆయన నుంచి గర్జనలు, ఊర్పులు వస్తున్నాయి. ఆ ఉగ్రమైన స్వరూపంతో స్వామి కదులుతూ వెళుతూ ఉండగా దేవతలు ఒకవైపు అసలు సంహారం జరిగినందుకు ఆనందిస్తూ, నారాయణని దర్శిస్తున్నందుకు ఆనందిస్తూ ఆ ఉగ్రరూపాన్ని చూసి గడబడ వణుకుతున్నారు. స్వామి యొక్క స్వరూపాన్ని చూస్తూ మొత్తం సమస్త దివ్యాదుల వారు కూడా కొనుకుతున్నట. ఆయన కంటి ముందు కనబడడానికి భయపడుతూ దూరంగా ఉంటూనే దేవతలు నమస్కరిస్తున్నారు. ఆయన చూపు వీరి వైపు తిరిగేటప్పటికల్లా ప్రక్కకి తప్పుకుంటున్నారు. భయభ్రాంతులై తమను తమ దాచుకుంటున్నట. భయచకితులు అవుతున్నారు. అలా సర్వదేవతలకు కూడా భయం కొలిపేటువంటి రూపం అది. యుక్తానికి ఏ ఒక్కరూ కూడా స్వామి దగ్గరకు వెళ్ళలేకపోయారు. స్వామి వెళ్ళి ఆ దివ్య సింహాసనంపై కూర్చున్నారు. సింహాసనంపై కూర్చున్న నరసింహస్వామిని ధ్యానించాలి. స్వామి ఉగ్రమైన మూర్తిగా కూర్చుని ఉన్నారు. ఆ కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తున్నాయన్నంతగా ఎర్రగా ఉన్నాయట. ఒకవైపు నిట్టూర్పులు, గర్జనలు వస్తున్నాయి. అంత ఉగ్రమైన మూర్తిగా ఉన్న స్వామిని చూసి దేవతలు భయపడుతూ కొంచెం దూరం నిలబడి ఒక్కొక్కరు స్తుతి చేస్తున్నారు. ప్రహ్లాద చరిత్ర నృసింహావిర్భావం అన్నది హిరణ్యకశిపు వధతో పూర్తయింది అనుకుంటాం, కానీ ఆ తర్వాత నుంచి ఇంకా అనేక రహస్యాలు మొదలవుతాయి. దేవతలందరూ చేసిన స్తుతి ఒకటి అద్భుతమైనది. దీనికి నృసింహ స్తోత్ర విభాగం అని పేరు పెట్టుకోవచ్చు. ఇందులో అనేక అంశాలు ఉంటాయి. కొంతమంది భక్తులు ప్రహ్లాద చరిత్ర ప్రారంభం నుంచి స్తోత్రాలు పూర్తయ్యే వరకు పారాయణ చేస్తూ ఉంటారు. అది స్తోత్ర విభాగం ఉన్నదే. దీన్ని చేస్తున్న వారు దేవతలు. దేవతలు అంటే సామాన్యులు కారు కదా. వారి నూటెంట పలికే స్తోత్రాలన్నీ మంత్ర రహస్యాలు అవుతాయి. స్తోత్రం అంటే చాలామందికి ఆసక్తి కలగదు. స్తోత్రం అంతా అయిన తర్వాత చివరిలో చెప్పబడే ఫలశ్రుతి మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ధనార్థి లభతే ధనం, కన్యార్థి లభతే కన్యాం, పుత్రార్థి లభతే పుత్రం అన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. స్తోత్రం ఎలా ఉంటుందో కానీ ఎవరికి తెలియదు. కానీ స్తోత్రాన్ని బాగా హృదయంగమంగా పట్టుకోగలిగితే, అంటే హృదయంతో అందుకోగలిగితే అప్పుడే ఫలం. దేవతలు స్వామిని చేసిన స్తోత్రముల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్తుతి చేస్తూ ఉంటారు. అయితే అన్ని స్తోత్రాలు చెప్పుకోవడం కాదు, కానీ కొన్ని ప్రస్తావన చేసుకోవాలి. మొదట బ్రహ్మదేవుడు స్తుతి చేయడం కనబడుతుంది. తర్వాత రుద్రుడు స్తుతిస్తాట. తర్వాత ఇంద్రస్తుతి. వీళ్ళ ముగ్గురివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. నారాయణుడు ముందున్నవి బ్రహ్మరుద్రులు. ఒక్కొక్కరి స్థుతి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకరి స్థుతిలా మరొకరిది ఉండదు. ఎవరి భావం వాళ్ళది. అందరి లక్ష్యం మాత్రం నృసింహస్వామియే. ఇక్కడ చేస్తున్న స్తోత్రాల్లో అద్భుతమైన భావాలు ఉంటాయి. ఇంద్రుడి స్తోత్రం చేసిన తర్వాత దేవగణాలు చేస్తారు. ఇక్కడ ఎవరెవరు స్తోత్రం చేస్తున్నారో పేర్లు గుర్తుపెట్టుకున్నా చాలట. ఇంతమంది దేవగణాల వల్లే ప్రపంచం నడుస్తుందని తెలుసుకోగలదంట. వీటిని దివ్య జాతులు అంటారు. హిందువులకు మాత్రమే చాలా దేవుళ్ళు ఉన్నారని అంటారు. అది నిజం కాదు. ఈ విశ్వాన్ని నడుపుతూ అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు అని చెప్పుకోవాలి. దేవుళ్ళు కేవలం హిందువులకు మాత్రమే పరిమితం కాదు. తెలుసుకున్నవారు హిందువులు. ఈ పంచభూతాలన్నీ నడుస్తున్నాయంటే ఇదేమైనా సామాన్య వ్యవహారమా? మన ఇంటికి నీళ్లు వస్తున్నాయంటేనే నీళ్లు సప్లై చేయడానికి ఒక ఆఫీసు స్టాఫ్ ఉంటారు. అలాగే నీటి కొకళ్ళు, నిప్పు కొకళ్ళు, కుకింగ్ గ్యాస్ పంపడానికి ఒకళ్ళు ఉంటారు, సిలిండర్లు పంపడానికి ఒకళ్ళు ఉంటారు, నీళ్లు పంపడానికి ఒకళ్ళు, విద్యుత్ ఇవ్వడానికి ఇంకొకడు. ఇలా మన ఇంటికి వెలుగు, గాలి, నీరు ఇవ్వడానికి ఇన్ని విభాగాలు ఉన్నాయే, మరి ప్రపంచానికి వెలుగు, గాలి ఇవ్వడానికి విభాగాలు ఉండవా? ఉండి తీరుతాయి. వాళ్ళందరినీ నియామకం చేసి వాళ్ళకి హక్కు ఇచ్చిన వాడే నారాయణుడు. ఈ సిబ్బంది అంతా దేవతలని అనుకోవాలి. ముందు వాళ్ళకి నమస్కారం చేయాలి. మనం చెల్లించాల్సింది చెల్లించకపోతే ఇంటికి నీరు రాదు, నిప్పు రాదు. అలాగే దేవతలకి చెల్లించాల్సినవి చెయ్యకపోతే మనకి మనుగడే ఉండదు. వాటినే యజ్ఞములు అంటారు. యజ్ఞముల ద్వారా దేవతలు తృప్తి చెందిస్తే దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. ఈ ప్రహ్లాద చంద్రుడికి పారాయణం చేస్తే సర్వ దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే సర్వదేవతలకి దేవుడై, దేవాది దేవుడై, సర్వదేవాత్మకుడైనటువంటి నరసింహస్వామి ఇక్కడే ఉన్నారు. ఆయన యొక్క బంటై ఆయన చేత నియోగింపబడి నియమించబడిన దేవతలందరూ ఆయన ఎదురుగా ఉన్నారు. నృసింహుడి యొక్క సర్వదేవాధిక్యం తెలియబడుతుంది. పరిపూర్ణ అవతారములకు ఉండవలసిన లక్షణముల్లో ఒకటి ఏమిటంటే దేవాది దేవుడై ఉండాలి. సర్వదేవతలతో స్తుతింపబడుతూ ఉండాలి. రాముడికి కృష్ణుడికి అటువంటి స్థితులు రామాయణంలో, భాగవతంలో కనబడతాయి. నృసింహస్వామిని ఆ విధంగానే ఇక్కడ దేవతలు స్తుతిస్తున్నారు. నృసింహ కథలో ప్రహ్లాద చరిత్ర అంతర్యాల్లో ఉన్న వేదాంత రహస్యాలు ఏ రోజుకు ఆ రోజు చెప్పుకుంటున్నాం. చెప్పుకుంటున్న విషయం కూడా నృసింహస్వామి యొక్క కృపే. ఇక్కడ దేవగణాల్లో బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, తర్వాత ఋషిగణాలు. ఋషులు అంటే ప్రధానంగా విశ్వ వ్యవస్థలో ప్రధానమైన పాత్ర గలవారు. ఈ ఋషులు ప్రధానంగా సప్త ఋషులు మొదలైనటువంటి వారు. వీళ్ళు కేవలం జ్ఞానాన్ని చెప్పడమే కాదు, విశ్వ నిర్వహణలో వీరికి భాగం ఉంటుంది. మనువులు, ఋషులు, ప్రజాపతులు, ఇలా దేవతా వ్యవస్థ మనకి తెలియాలి. ఈ దేవతలు ఎంతోమంది ఉన్నారని అనుకుంటాం. ఎంతమంది ఉన్నారంటే మనమే చెప్పలేము. 33 కోట్ల మంది అంటాం, కానీ 33 దేవతల పేర్లు కూడా మనం చెప్పలేం. మనం తెలుసుకోవాలి కదా. ఋషిగణాలలో ప్రధానంగా సప్తర్షులు. ఈ సప్తర్షి మండలం మనకి తెలుసు. ఇది కాక దివ్యమైన ఋషి మండలాలు చాలా ఉన్నాయి. అంతరిక్షంలో తేజో రూపాల్లో ఉంటాయి. సిద్ధభూములలో సిద్ధ దేహాలతో ఉంటారు. వాళ్ళు తపస్సుతో అంతరిక్షంలో తేజస్వరూపాలు ధరించి విశ్వాన్ని కాపాడుతూ ఉంటారు. ఈ ఋషులు స్వామివారిని స్తుతిస్తున్నారు. సప్తర్షులే కాక అగస్త్యాది నక్షత్రపుంజాలు కూడా ఉన్నాయి. పితృదేవతల స్థుతి కూడా చెప్పబడుతుంది. పితృదేవతలు కూడా మొత్తం 33 గణములు ఉన్నాయట. అవి మనకి హరివంశం, గరుడ పురాణం, ఇత్యాది పురాణాలు చెప్తాయి. తర్వాత సిద్ధులు అనేబడినటువంటి ఒక దేవజాతి వాళ్ళు ఉన్నట. విద్యాధరులు, నాగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, చారుణులు, యక్షులు, కింపురుషులు, వైతాళికులు, కిన్నరులు, విష్ణు పార్షద గణములు కూడా వచ్చి ఉన్నాయి. ఇలా పరిశీలించినట్లయితే దేవగణాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది కదా. వీళ్ళందరూ చేయడానికి వారి స్థుతులు చాలలేదు. అంటే అంతమంది స్థుతిస్తే కానీ ప్రసన్నం లేదా? మరి కాలేదా అంటే అంతమంది స్థుతించినా స్వామి ప్రసన్నుడు కాలేదుట. అప్పుడు బ్రహ్మదేవుడికి భయం కలిగిందిట. ఆయన దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని పిలిచి, తల్లి నువ్వు వెళ్ళి ఆయనను కొంచెం చల్లపరచు అన్నారట. ఎందుకంటే తన పురుషుణ్ణి ఎలాగ చక్కని మాటలతో స్వామివచనాలు తోడపరుచుకోవాలో స్త్రీకి తెలుసు కదా అని లక్ష్మీదేవికి బ్రహ్మదేవుడు అప్పచెప్పాట. లక్ష్మీదేవి స్వామి దగ్గరగా వెళ్ళబోయింది. స్వామి దగ్గరికి వెళ్ళబోయి, నేను ఇంతవరకు ఇలాంటి రూపాన్ని చూడలేదు వినలేదు అని ఒకటే మాట అందిరా, నాకేం మాట్లాడాలో తెలియట్లేదు అని వెనక్కి వచ్చేసిందిరా. ఆ తల్లి కూడా చల్లబరచలేదు అంటే మహాలక్ష్మికి కూడా స్వామి ఎప్పుడు చూపించలేదు అలాంటి రూపం. అంటే ఈ కలకంటి అయిన లక్ష్మీదేవి నరసింహుని వద్దకు వెళ్ళి, నేనెప్పుడు చూసింది విన్నది కాదయ్యా ఈ రూపం అని అన్నదిట. అయితే లక్ష్మి ఏమంది అంటే, ఆ నిండైన వదనం పూర్ణచంద్రుని వంటిది కాదు, సరికదా, ప్రళయకాలపు సూర్యుని వలె ఉంది, నాకు తెలిసిన ముఖం పూర్ణచంద్రుని వంటిది, ఆయన రూపులో ఎప్పుడు ప్రసన్నమైన అనుగ్రహభావమే చూసేదాన్ని, ఇప్పుడు అగ్నిజ్వాలలు వెదలుతున్న చూపులు, ఇక్కడ ఉన్న వీర రౌద్ర అద్భుత రూపం కనబడుతోంది, కృపారసం కనిపించట్లేదు, చిరునవ్వి నవ్వే ముఖం తెలుసు కానీ ఈ కొరల ముఖం నాకు తెలియదు, ఇటువంటి కఠినమైన స్వరూపం, గోళ్లతో ఉన్న స్వరూపం నేనెప్పుడు చూడలేదు. ఆవిడ ఏదో మాట్లాడబోయి గొంతు సవరించుకోబోయి మాట్లాడే స్థితిలో లేక వెనుకకు వచ్చేసిందిట. అమ్మవారికి లోపల చనువు భయం రెండూ వచ్చాయిట. నా స్వామియే కదా అని దగ్గరకు వెళ్ళబోయి రూపాన్ని చూసి భయపడి మాట్లాడదామనుకుని మాట్లాడలేక వెనక్కి వచ్చేసిందిట. ఇది వినగానే మనకేమనిపిస్తుంది, లక్ష్మీదేవి కూడా భయపడిందా అలా అనడానికి లేదు, ఆ తల్లి భయపడుతుందా, ఆవిడికి స్వామి తత్వం తెలియదా. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ నరసింహస్వామి తత్వం తెలియాలన్నా చెప్పాలన్నా ప్రహ్లాదుడి వల్లనే జరగాలి. అందుకే పిల్లాడు ఎంత గొప్పవాడో తెలియజేయడం కోసమని తల్లి వెనక్కు వచ్చేసిందని మనం భావించాలి. అక్కడ ఉన్నవాడు పిల్లాడు, అతడు ఇదంతా చూస్తున్నాడు. అక్కడ ఉన్నవాళ్ళందరిలోకి అతనికి ఒక్కడికే భయం లేదు, ఎందుకంటే అతడు పొట్టుకుతోనే భయం లేనివాడు అని గతంలో చెప్పుకున్నాం కదా. నారదుల వారు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి అని ఇంద్రునితో చెప్పారు. భగవతత్వం భగవద్దృష్టి ఉన్నవారికి భయం ఉండదు. అందుకు అందరూ ఒక రకంగా ఉంటే ప్రహ్లాదుడు ఒక రకంగా ఉన్నట్ట. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని దగ్గరకు వచ్చి, స్వామి నీ నిమిత్తమై నీ మాట బట్టి వచ్చాడు కనుక నువ్వే వెళ్ళి స్వామిని చల్లబరచవయ్యా అన్నట్ట. చూడండి, అసలు ఆయన కోసం వచ్చాడా, దేవతలందరినీ రక్షించడానికి వచ్చాడు స్వామి. కానీ మహానుభావులైనటువంటి దేవతలకు కాని పని, వాళ్ళకి చేయదక అన్నటువంటి కార్యం ప్రహ్లాదుడి మీద మోపబడింది. ఇప్పుడు ప్రహ్లాదుడు వెళుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడంటే, ఆయన స్తోత్రాలు చేయలేదురా, జపాలు చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ స్వామి దగ్గరికి వెళ్ళగలిగాడు. స్వామి పాదాలపై పడి నమస్కరిస్తున్నాడు. తన పాదాల మీద పడ్డ ఆ పిల్లవాడిని స్వామి చూశాట. స్వామి చూడగానే ఆ చూపులో అంతవరకు ఉన్న నిప్పులు గురిసే ధోరణి పోయింది. ఒక్కసారి నృసింహస్వామి వారి కన్నుల నిండా దయ జాలువారింది. పిల్లవాడు తనంతట తను లేవడం కాదు, స్వామియే ఆ పిల్లవాడిని లేపాడుట, వాడి తలపై తన చేతిని వేశాడుట. స్వామి యొక్క అద్భుతమైన అభయహస్తం ప్రహ్లాదుడి శిరస్సుపై వేయబడింది. స్వామి వేసిన చెయ్యి ఎలాంటిదంటే, కాలసర్పం యొక్క కాటుకు భయపడేవారికి అభయం ఇచ్చేది అని అద్భుతమైన మాట చెప్పారు. ఇక్కడ నారాయణుని అభయం అంటే ఏమిటో చూపిస్తున్నారు, అది అభయతత్వం. ప్రహ్లాద చరిత్ర మాత్రం అడుగడుగిన నృసింహ మంత్రరహస్యాలను నృసింహ తత్వాన్ని దాచిపెట్టింది. కొందరు నరసింహస్వామి అంటే భయమండి అంటారు. నరసింహస్వామి యొక్క తత్వంలో మరొక విశేషం ఏమిటంటే అభయావతారం. అంత భయంగా ఉన్నాడేంటంటే అది భయాన్ని భయపెట్టి కాపాడే అభయావతారం. భయాలకు సైతం భయం పెట్టేటువంటి రూపం అది, ఘోరాలకు ఘోరం, ఎందుకంటే అఘోరం కనుక. స్వామి యొక్క స్వరూపం కాలాహి విత్రస్థతియాం అనే మాటకు అర్థం తెలియాలంటే ప్రహ్లాదుడే చెప్పాలట. స్వామి కాలసర్పం యొక్క భయం ఎవరికి ఉందో వాళ్ళకి అభయం ఇస్తాడుట. కాలసర్ప భయం ఎవరికి లేదండి, ఎవరికీ లేదు. కాలసర్పానికి భయపడితే ఎప్పుడో జాగ్రత్త పడేవాళ్ళం. ఎంత మాత్రం కాలసర్ప భయం లేదు, అది ఒకటి ఉందని కూడా తెలియదు. కానీ కాలసర్పం అనేది ఉంది. కాలో జగద్భక్షక, ఎప్పుడూ మృంగడమే దాని పని. అదొకటి ఉందని తెలుసుంటే ఎప్పుడో జాగ్రత్త పడేవాళ్ళం కదా అందరూను. అది ఉంది కనుకనే నిన్నను మింగింది, మొన్నను మింగింది, ఇవాళను మింగుతోంది, రేపటిని మింగి తీరుతుంది. కాలసర్పం పని మింగడమే. అదెప్పుడు సిద్ధంగా ఉంటుందని ఏ ఒక్కళ్ళు తెలుసుకోగలిగినా అది మింగే లోపలే మళ్ళీ కాలం నోట పడకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. పరమాత్మ తప్ప అందరూ కాలబద్ధులే అని తెలుసుకోవలసి ఉంది. కాలబద్ధులైన వారినే జీవులు అంటారు. కాలం ఎవడి చేతిలో ఉంటుందో ఆయనను పరమాత్మ అంటారు. పరమేశ్వరుని కాలకాలుడు మహాకాలుడు అంటాం. ఆయన కాలానికి కూడా కాలమైన వాడు. మనము కాలబద్ధులం. మనమే కాదు, పిపీల కాదు బ్రహ్మ పర్యంతం అనగా చీమ మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు అందరూ కాలబద్ధులే. బ్రహ్మగారికి కూడా ఒక కాలం ఉంది. ఆయన వెళ్ళిపోవాల్సిన వాడే, మనకంటే కొంచెం ఆయుష్ ఎక్కువ, అంతే. అందరూ కాలబద్ధులే. కాలం అన్నింటినీ అందరినీ మింగేస్తూ ఉంటుంది. ఈ నోట్లో పడకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. మళ్ళీ జనన మరణ పరంపరలో పడటం, దానికి ఆది పడకుండా ప్రయత్నం చెయ్యాలి. కాలం నోట్లో పడటమే బంధం. కాలం నోటి నుంచి బయటపడటమే మోక్షం. కాలాతీత విఖ్యాత సామజవర్గమన అన్నారు చాగయ్య గారు. కాలం అనే సర్పము నోట్లోకి మరింతగా పడబోతున్నటువంటి జీవాత్మలో మనం రక్షింపబడాలంటే ఈ సింహం పాదం పట్టుకోవాలి. పట్టుకుంటే సింహం తన చేత్తో లాగుతుంది. దీన్ని బట్టి చేత్తో లాగి బంధం నుంచి బయటపెట్టేదని తెలుసుకుంటేనే కరావలంబనం అనేది అర్థం అవుతుంది. ఆయన ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ కరావలంబనం అన్నమాట చక్కగా పట్టుకున్నారు. ఆయన నృసింహ మంత్రం ఇక్కడే ప్రారంభమైంది. అయితే దేవతలు గొంతు విప్పి ఎన్ని స్తోత్రాలు చేసినా భగవంతుడు ప్రసన్నుడు కాలేదు. సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చిన అవకాశం లేదు. బ్రహ్మరుద్ర ఇంద్రాదులు కూడా ప్రసన్నం చేసుకోలేకపోయారు. ఈ పిల్లవాడు ఏ స్తోత్రం చేశాడు? నోరు విప్పలేదు, కేవలం తల వంచాడంతే. తల వంచి నమస్కరించగానే స్వామి క్షణకాలంలో ప్రసన్నుడయ్యాడు. దీన్ని బట్టి దేవతలకు కూడా సాధ్యం కాని పని ప్రహ్లాదుడికి ఎందుకు సాధ్యమైందో ఆలోచించండి. దేవతలకి కూడా కానిజం కల్పాన్ని భక్తి ప్రహ్లాదులో ఉంది. హరిభక్తి ఒక రూపం ధరిస్తే అది ప్రహ్లాదుడు, అది బ్రహ్మాదులకు కూడా చేత కాదండి. ఎందుకంటే వాళ్ళు చేసే స్తోత్రాలు అన్నీ సుఖయోగులు శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచిస్తే ఇవన్నీ అసలు పట్టు పట్టుకుంటేనే కదా. ఒక్కొక్క దేవతాగణం చేసిన స్తోత్రం పరిశీలించుకుంటుంటే పొరపాటు ఎక్కడుందో అర్థమవుతుంది. ప్రతి దేవతావర్గం పరమాత్మను స్తుతించేటప్పుడు ఏమన్నారు? ఇన్నాళ్ళు ఈ రాక్షసుడి వల్ల మాకు యజ్ఞ భాగాలు అందక దేవతలందరం బాధపడ్డాం. నీ దయ వల్ల ఈ అసురుడు సంహరింపబడ్డాడు, కనుక దేవతలందరం ఒక పైన క్షేమంగా ఉంటాం అని ఇంద్రులు దేవతలు స్తోత్రాలు చేశారు. అలాగే పితృదేవతలు కూడా ఇతని బాధ వదిలింది, హాయిగా ఉన్నాం అన్నారు. ప్రతి వాడి స్తోత్రంలోనూ ఇలాంటి మాటలే ఉన్నాయి. గంధర్వులు కిన్నెరలు కింపురుషులు ఏమన్నారు? ఇది వరకు వాళ్ళ బాధలు చెప్పుకుని ఇప్పుడు ఆ బాధలు తీరిపోయాయి కాబట్టి ఆయనకి నమస్కరించారు. ఎవరు తమ ప్రయోజనం మేరకే పరమాత్మను దర్శిస్తున్నారో వాళ్ళకి పరమాత్మ అర్థం కాదు. వాళ్ళ దృష్టిలో ఉన్నది ప్రయోజనం తప్ప పరమాత్మ కాదు. ప్రయోజనం నెరవేర్చగలిగే శక్తి భగవంతునికి ఉంది, కనుక ప్రయోజనం నెరవేరుతోంది. అంతే తప్ప పరమాత్మ ప్రాప్తి పట్ల వాళ్ళకి దృష్టి లేదు. దీని గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి. నీ వల్ల బాధపోయింది అని చెప్పి ప్రార్థన చేశారు. అదే సకామ భక్తి నిష్కామ భక్తికి తేడా. ప్రహ్లాదుడికి ఉన్న భక్తి వాళ్ళకి లేదు. ప్రహ్లాదుడి భక్తిలో విష్ణు జ్ఞానము తప్ప మరొకటి లేదు, అది పరిశీలించవలసింది. ఈ వారం ఇంతవరకే చెప్పుకుందాం, వచ్చే వారం దీనిని కొనసాగిస్తాను.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మగారు ముచ్చట్ల కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రెండవ భాగంలో భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. ఏ ప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితా దేవి మామేవ కాంతేయ యజం చ్య విధి పూర్వకం అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మానుభి జానంతి తత్వే నాతస్యవంతితే. యాంతి దేవ వ్రతాదేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాదినోపి మాం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్వా ప్రయచ్చతి తదహం భక్ష్యుపవృతం అశ్నామి ప్రయతాత్మనః. యత్కరోషి యదాస్నాసి యజ్జుఘోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అర్థం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇలా అంటున్నాడు. అర్జున, ఫలాపేక్షతో శ్రద్ధా విశ్వాసములతో అన్యదేవతలను ఆరాధించే వారు కూడా నన్నే పూజించుచున్నవారు అగదురు, కానీ వారి పూజలు క్రమము తప్పి పరోక్షముగా చేయబడినవి అనబడును. ఎలానన్నా సకల యజ్ఞములకు భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా యొక్క పరమేశ్వర తత్వమును ఎరంగరు, కావున పతనమగదురు. దేవతలను పూజించేవారు దేవలోకమును చేరుదురు, ఇతరులను సేవించేవారు పితృలోకములకు వెళ్ళుదురు, భూత ప్రేతములను పూజించేవారు భూతముల రూపమును పొందుదురు, నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. ఎవడు నాకు భక్తితో ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ నీరు కానీ సమర్పించునో అట్టి నిర్మల మనస్సుని యొక్క భక్తిపూర్వక నైవేద్యమును నేను ప్రీతితో ఆరగించును. అర్జున, నీవు ఆచరించు కర్మలను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవ్యమును, ఇచ్చు దానమును, ఆచరించు తపస్సును సర్వము నాకే సమర్పింపము. వివరణ: కోరికలను తీర్చుకొను ఆశతో కొందరు వ్యక్తులు పరిమితమైన శక్తులున్న ఇతర దేవతలను ఆశ్రయిస్తారు. దేవతలందరూ భగవదాంశతో వెలసిన వారే. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నట్లు ఇతర దేవతలకు చేయబడిన పూజలు ఆ దేవదేవునికే చేరినను, ఆ దేవతలు ఇవ్వబోయే వరములన్నీ ఆ దేవదేవుని నుండియే వచ్చినైనను, తిన్నని రాజబాట ఉండగా చుట్టు దిప్ప తీసుకొని పోవు ఇరుకు బాటలు అనుసరించి వెళ్ళినట్లు అవుతుంది అన్యదేవత ఆరాధన. ఈ సత్యము తెలుసుకొనలేని అజ్ఞానులు అన్యదేవతలను ఆరాధించి మోక్ష మార్గమును విడిచి పునర్జన్మ మార్గమును పోవచ్చున్నారు. నిష్కామభావంతో ఏ దేవతను ఆరాధించినా కర్మబంధం ఏర్పడదు, భగవత్ప్రాప్తి కలుగును. ఏలనన్నా దేవతలందరూ భగవానుని అంగములే. ఆయా దేవతల రూపములలో భగవానుడే యజ్ఞభోక్త, ప్రభువులకు ప్రభువు. సర్వఫలములను ఆశించుచు అజ్ఞానులు యజ్ఞాగాదులను వ్రతములను ఆచరించుచు దేవతలను పితరులను ఆరాధించుచుందురు. వారికి దేవలోకములు దివ్యభోగములు దేవతల రూపములు ప్రాప్తించును. ఆ లోకంలో నుండి తిరిగి మర్త్యలోకంలో జన్మించదురు. పితృలోకం పోయిన వారు కూడా తిరిగి వత్తురు. భూత ప్రేతముల పూజలు తామసికమైనవి చేయరాదు. భగవంతుని కొరకు భజనలు ధ్యానాదులు చేయవారు, సమస్త కర్మలను అర్పించేవారు, వివిధ రీతిని ఆరాధించేవారు భగవత్ప్రాప్తిని పొందుదురు. సకామ భావనతో కొలిచేవారు కూడా ఆయన అనుగ్రహమును పొందుదురు. ఎవరు ఏ భావనందు దృఢ సంకల్పంతో ఉండునో ఆ భావనకు భావమునకు అనుగుణమైన ఫలమునే పొందును. వారి భావములు కూడా కర్మ సంస్కారముల ప్రకారమే ఉండును. అతడి అహంకారము దేనిని పొందాలని కాంక్షిస్తాడో దానిని పొందరు, నన్ను ఆరాధించేవాడు నన్ను చేరుదురు అని భగవానుడు చెప్పారు. భక్తుని యందు భగవంతుని గల కరుణా విశేషమును ఈ శ్లోకముల నుండి గ్రహించవచ్చును. ఏ జాతి వర్ణాశ్రమునికి చెందినవాడైనను, ధనికుడైనను, దరిద్రుడైనను, పండితుడైనను, పామరుడైనను, ఎవ్వరైనను పరిశుద్ధాంతఃకరుండై భగవంతునికి పత్రమైన, పుష్పమైన, ఫలమైన, జలమైన భక్తితో సమర్పించినచో దానిని ప్రీతిని ఆరగించదనని చెప్పాడు. నైవేద్యము చేయబడిన వస్తువు యొక్క ఒక లౌకిక విలువకు ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. శ్రీకృష్ణుడు కుచేలుడిచ్చిన పిడికెడు అటుకులను ప్రీతితో ఆరగించను. రారాజైన దుర్యోధనుడు ఆయనను విందుకు ఆహ్వానించిన నిరాకరించి సామాన్యుడైన విదురుని ఇంట భోజనం చేసెను. అక్షయపాత్రలోని ఎంగిలి ఆకును ద్రౌపది అర్పింపగా దానిని తిని దుర్వాసాదిమునులు ఆకలి తీర్చను. భగవానుడు ఆర్తిలోనున్న గజేంద్రుని వద్దకేగి అతడు సమర్పించిన పుష్పమును స్వీకరించను. శబరి కుటీరమునికేగి ఆమె అందించిన ఇంగిలి పండ్లను ఆరగించను. రంతిదేవుని వద్దనున్న గృక్కడు జలమును స్వీకరించను. భక్తుడు సమర్పించవలసినవి భగవంతుని యందు ప్రేమతో స్రవించిన బాష్పాంజలి, నిర్మల హృదయ పుష్పము, నిష్కామ కర్మ ఫలము, వసనారూపమునున్న పత్రాలు సర్వము తనదే అయిన సృష్టికర్తకు మానవ మాత్రుడు ఏమి అర్పింపగలడు? తమ పూర్వ కుసంస్కారముల వల్ల కలిగిన అజ్ఞానము, అహంకారము, కామక్రోధాది మనోవికారములు తప్ప వీటిని భగవంతుని పాదాల చెంత ఆహుతి చేసి శరణు వేడమే సరి అయిన నైవేద్యము. మనం అర్పించే నైవేద్యాలు మన హృదయము నుండి పొంగి పొరలే ప్రేమకు చిహ్నాలుగా ఉండాలి. కానీ దేవునికి ఇదిచ్చేను అది పెట్టాను అన్నట్టు అహంకారపు ప్రదర్శనలుగా ఉండకూడదు. ఆయన కోరినది నిర్మలమైన మనస్సు, దానిని సమర్పించగలమా? ఆత్మసమర్పణ యోగము చక్కగా అనుష్ఠించడానికి భగవానుడు ఒక మంచి సూత్రమని చెప్పాను. మానవుడు ఆధ్యాత్మిక సాధనలే కాకుండా అనేకమైన లౌకిక వ్యాపారములు కూడా చేయవలసి ఉండును. యత్ కరోషి అనే పదము సకల కర్మలను భగవదర్పణలుగా చేయవలనని సూచించును. శరీర పోషణ కొరకు చేయబడే అన్నపానాది కర్మలను యదస్నాసి అను పదము సూచించను. పూజలు, అర్చనలు, వ్రతములకు సంబంధించిన కర్మలను యజ్జుహోషి అనే పదము సూచించను. దాన ధర్మాది కర్మలను యత్ దదాపి తెలుపును. ఇంద్రియ మనస్సుల నిగ్రహము, కర్తృత్వ కర్మలను ఆచరింపుడు ఎదుర్కొని ప్రతిబంధకములు, సంయములు మొదలని యత్ తపస్సస్ అనే పదము సూచించను. ఈ కార్యకలాపములు నిర్వహించినప్పుడు కర్తకు ఆసక్తి, సంగమం, మమకారం కలగవచ్చు. కనుక సమస్త కర్మల యందును ఫలేచ్ఛను, మమతాశక్తులను త్యజించి ఈ జగత్తే కాకుండా తన యొక్క దేహ ఇంద్రియ మనోబుద్ధులతో సహా సర్వము భగవంతునిదే అని, తన ద్వారా జరిగే సమస్త కర్మలను భగవంతునివి అని భావించినచో అవి భగవదర్పితములే అగును. అందుచేతనే మన పూర్వులు ఏమి చేశాను, కృష్ణార్పణం, రామార్పణం అనేవారు. మనము చేసిన పని, చేయబో పని భగవదర్పణ భావంతో చేసించో మన జీవితమే ఒక పవిత్రమైన యజ్ఞకర్మగా రూపొందును. గమ్యము చేరడం సులువు అవుతుంది. గృహస్థులకు ఇది మిక్కిలి ఆచరణ సాధ్యమైన సాధన. భగవంతునికు కర్మలను అర్పణ చేసినచో కర్మలు కానీ వాటి ఫలములు కానీ కర్తవి కావు. నేను కాదు, అంతా నీవే, నాదేమీ లేదు, నేనే లేను అనే భావము స్థిరపడిపోతుంది. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Christ.